ప్రేమధార
బైబిల్ అధ్యయన పాఠశాల
శ్రోతలకు స్వాగతం. దేవుని ప్రేమ ధారావాహికంగా ప్రవహించే వేద పారాయణ కార్యక్రమం ప్రేమధార.
వెలుగు బాట నడిపించు,
సిలువ కాంతి ధార.
వెలుగు బాట నడిపించు,
సిలువ కాంతి ధార.
నవ్య లోక పదము చూపు,
దివ్య కాంతి ధార.
ప్రభునందు అత్యంత ప్రియులైన రేడియో శ్రోతలకు ఎన్నడూ మారని మాట తప్పని నమ్మదగిన యేసుక్రీస్తు ప్రేమగల నామంలో శుభవందనాలు. దినదినం ఈ రేడియో వర్తమానాలను క్రమంగా వింటూ అనేక మేరలు ఆశీర్వాదాలు పొందుతూ ఉన్న మిమ్మలందరిని బట్టి కృపగల దేవుణ్ణి కొనియాడుతూ ఆయనకే మా స్తుతి ఆరాధనలు అర్పిస్తున్నాం. ఈ రేడియో ముందు కూర్చున్న మీరు లేక మీ కుటుంబ సభ్యులు నిజంగా ఎంతో ధన్యులు అని చెప్పాలి. ఎందుకంటే మానవుణ్ణి తన పాప జీవితాన్నిండి విడిపించి రక్షించి గొప్ప సంతోషము, మహా ఆనందము, నెమ్మది, సమాధానం అనుగ్రహించగల అమూల్యమైన వాక్యాన్ని మీరు వినగలుగుతున్నారు కాబట్టి. అలా మనందరి నిమిత్తమై ప్రాణం పెట్టిన ఆ క్రీస్తు వాక్యం వినటం వలన ఆ దేవుని యందు మనకు మరింత విశ్వాసం కలుగుతుంది.
సరే, మంచిది. ఇక మన అంశానికి వద్దాం. ఈరోజు ఆయా విధాలైన సమస్యల్లో బాధల్లో ఉన్నవారికి పరిష్కార మార్గంగా మంచి ఊరట కలిగించే విషయాలు ఈనాటి వర్తమానంలో ఉన్నాయి. కొన్నిసార్లు కొంతమంది వారికి వచ్చిన కష్టాలకు తట్టుకోలేక ఈ కష్టాలను ఎవరికి చెప్పుకోవాలా అని వారి దగ్గరికి, వీరి దగ్గరికి, కనిపించిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి తమ గోడు చెప్పుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇంటికొచ్చిన ప్రతి ఒక్కరితోనూ వారి కష్టాల గురించే మాట్లాడుతూ ఉంటారు. ఇలా ఎక్కడో కొంతమంది మాత్రమే కాదు, సర్వసాధారణంగా అందరూ అలా చేసేదే. అయితే అలా మనం తట్టుకోలేని కష్టాలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలో ఈరోజు మరోసారి తెలియజేయబడుతుంది. ఇలాంటి వారు ఎంతగా దిగజారిపోతారంటే, ఏమిటి ఇక నా గతి ఇంతేనా అని ఎంతో నిరుత్సాహంతో కురుంగిపోతుంటారు. మన గతి మన ఆధీనంలో లేక మన వశంలో ఉంటే నిజంగా మన గతి అంతే అనుకోవచ్చు. కానీ అలా కానే కాదు. మన కాలగతులు ఆ యేసయ్య వశంలో ఉన్నాయి అని ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న దావీదు తన కీర్తన ద్వారా ఈరోజు మనకు జ్ఞాపం చేస్తున్నాడు. ఆయన యందు భయభక్తులు గల వారికి కష్టం, నష్టం, కీడు తొలగిపోవటమే కాదు, గొప్ప మేలు వారి కొరకు దాచబడి ఉందట. ఇక ఈ రేడియో ముందు కూర్చున్నవారు గాని, దూరంగా ఉండి వింటున్నవారు గాని, నా జీవితం ధన్యం కావాలంటే ఏం చేయాలి అనే ఆలోచనలు ఉన్నారా? అసలు మీ జీవితం ఎలాగైనా ఈ లోకంలో ధన్యం కావాలనే ఆశ మీకుందా? ఉంటే, ఇంతవరకు ఆ విషయం మీకు తెలియకుంటే, అలా ధన్యులు కావాలంటే మొదటగా ఏం చేయాలో ఈరోజు తెలియజేయబడుతుంది. విని అలా చేసి ధన్యులు కావాలి. మరి చివరిలో ఒకనాడు జలప్రళయం సర్వ ప్రపంచాన్ని ముంచివేసింది, కానీ త్వరలో అగ్ని ప్రళయం సర్వ సృష్టిని దహించివేయబోతుంది అనే ప్రాముఖ్యమైన సత్యం కూడా జ్ఞాపకం చేయబడుతుంది. మరో మాట, బుద్ధి జ్ఞానములు కలిగిన ఒక మంచి వ్యక్తిలా ఈ లోకంలో జీవించాలంటే ఇటు గుర్రంలా గాని అటు గాడిదలా గాని ఉండకూడదు అంటున్నాడు కీర్తనకారుడు. అయితే ఎలా ఉండాలో ఈనాటి వర్తమానంలోని విని తెలుసుకుందాం. మరి దానికంటే ముందు ఈ గ్రంథ శీర్షిక గీతం ఒకసారి పాడుకుందాం.
గ్రంథం భక్తి భావ ప్రబోధం చరితం ముక్తి నొసగు భావ చరితం
కీర్తనల గ్రంథం భక్తి భావ ప్రబోధం
కీర్తనల గ్రంథం భక్తి భావ ప్రబోధం
ప్రియ శ్రోతలు, ఈరోజు మీరు ఎలా ఉన్నారు? క్షేమమా? మీ ఇంటిల్లిపాది బాగున్నారా? ఏ రోజుకు ఆ రోజు కొత్త అనుభవాలు సంపాదించుకుంటున్నారా? కుటుంబ జీవితం ఆధ్యాత్మిక ప్రయోగశాల లాంటిది. ప్రతి గృహము ఒక చిన్న తరహా సంఘంలాగా ఉండాలి. కుటుంబమంతా కలిసి ప్రార్థించాలి, కలిసి వాక్యం వినాలి, చదవాలి. మీరు అలా చేస్తున్నారా? ఒక్కటి జ్ఞాపకం ఉంచుకోండి, మనకు జీవితంలో విషాదమైన, విచారమైన, సంతోషమైన అన్ని అనుభవాలు ఒకనొక రోజు మనము ఏమి కాబోతున్నామో ఆ స్థితికి దోహదపడతాయి. సరే, అందరూ రేడియో దగ్గరికి రండి, ప్రార్థన చేసుకుందాము. ప్రియతండ్రి, మహిమగల దేవా, నీకు మేము కృతజ్ఞులము. గొర్రెలమైన మమ్మును కాపరివై నడిపిస్తున్న యేసుప్రభు, నీకు కృతజ్ఞులము. మమ్మల్ని క్రీస్తు రూపానికి దినదినము మారుస్తున్న పరిశుద్ధాత్మదేవ, నీకు కృతజ్ఞులము. తండ్రి, నీ చిత్తమే మా పట్ల సిద్ధించునుగాక. లోకమనే సముద్రంలో మమ్మలను నడిపించే నీ నాయకత్వము కొరకు నీకు కృతజ్ఞతలు. ప్రభు, ఈ రోజున మా శ్రోతలను, వారి కుటుంబాలను నీ హస్తాలలో ఉంచుతున్నాము. రోగులను బాగుచేయండి, వృద్ధులను, బలహీనులను బలపరచండి. సంఘాలకు వాక్య ఉజ్జీవం, పరిశుద్ధాత్మ ఉజ్జీవం ప్రసాదించండి. సువార్త సేవ విస్తృతమై అనేక మంది రక్షించబడినట్లు సువార్తికులను బలపరచండి. దేశ విదేశాలలో నీ వాక్యాన్ని ప్రకటించే నీ దాసులను బలపరచమని, నేటి వాక్య పఠనలో నూతన అనుభవాలు మాకు దయచేయమని, వాక్యపు విత్తనాలు హృదయాలలో నాటుకుని ఫలించకుండా సైతాను కలిగించే ఆటంకాలను తొలగించుమని, మహిమ పొందుమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ శ్రోతలారా, ఈ రోజున మన వాక్యపాఠం 31వ కీర్తనతో ఆరంభమవుతుంది. ఇది దావీదు కీర్తన. కష్టదశలో విమోచన కోసం, విడుదల కోసం దావీదు ప్రార్థిస్తున్నాడు. మనము ఇంతవరకు విన్న కీర్తనల్లో చాలా మట్టుకు దావీదే రచించాడు, ఆయనే స్వరకల్పన చేశాడు. ఈ 31వ కీర్తనలో కూడా మనకు గొప్ప సందేశమున్నది. ఎంత గొప్ప భక్తులకైనా కష్టాలు తప్పవు. దావీదు గొప్ప విశ్వాసి, గాని అతడు ఎన్నో కష్టాలు భరించవలసి వచ్చింది. అతని కీర్తనల్లో ప్రవచనమున్నది, ఇశ్రాయేలు జాతికి భయంకరమైన శ్రమలు రాబోతాయి. అయితే ఈ రోజున సగటు మానవునికి దావీదు కీర్తనల్లో ఎంతో ఆదరణ లభిస్తుంది. మచ్చుకు 31వ కీర్తన అలాంటిదే. మొదటి వచనం, యహోవా, నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనియకు. నీ నీతిని బట్టి నన్ను రక్షించు. దేవుని నీతిని దావీదు వెదుకుతున్నాడు. పాపులను క్షమించి రక్షించే మన దేవుడు తన నీతి ప్రమాణాలను ఎన్నడూ తగ్గించడు, దిగజార్చడు. పాపానికి పాపి శిక్ష అనుభవించక తప్పదు. అయితే ఆ శిక్షను యేసే అనుభవించాడు. యేసు మన పాపాలకు రావలసిన శిక్షను తాను భరించాడు. దావీదు అంటున్నాడు, నాకు నీ చెవియొగ్గి, నన్ను త్వరగా విడిపించు. నన్ను రక్షించడానికి నాకు ఆశ్రయశైలముగా, ప్రాకారము గల ఇల్లుగా ఉండు. దేవుడే మనకు ఆశ్రయశైలం, చిన్న రాయి కాదు. ఆయన ఒక మహాశైలం, శిలానగం. ఒకసారి యేసుప్రభువు తన శిష్యులను ఒక ప్రశ్న అడిగాడు, నేను ఎవరినని మీరనుకుంటున్నారు? అప్పుడు పేతురన్నాడు, నీవు సజీవుడైన దేవుని కుమారుడవైన క్రీస్తువు. అప్పుడు ప్రభు అన్నాడు, సీమోను, రక్తమాంసములు ఇది నీకు బయలుపరచలేదు గాని పరలోకమందున్న నా తండ్రి ఇది నీకు బయలుపరిచాడు. నీవు పేతురువు, ఈ బండమీద నా సంఘమును కడతాను, పాతాళలోకద్వారములు దాని ఎదుట నిలువనేరవు. మత్తయి సువార్త 16:15-18 వరకు. సంఘము నిర్మించబడిన పునాది క్రీస్తే. 1 కొరింథీ 3:11 వేయబడినది తప్ప మరొక పునాది ఎవడునూ వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. యేసు అనే రాతి పునాది మీద మన జీవితాలను నిర్మించుకుందాము. యేసు అనే బండ మీద మనము కదలకుండా నిలవాలి. ఆ బండ మాత్రము కదలదు. 3 నా కొండ, నా కోట నీవే. నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించు. యేసే నా కొండ, నా కోట. నీ నామమును బట్టి నడిపిస్తావు. నా పేరు కాదు, నీ నామము గొప్పది, దానిని బట్టి నన్ను నడిపిస్తావు. నా ఆశ్రయదుర్గము నీవే. నన్ను చిక్కించుకోడానికి శత్రువులు రహస్యముగా ఒగ్గిన వల్లో నుండి నన్ను తప్పించు. నాకు విడుదల ప్రసాదించు. శత్రువుల పన్నాగాలను విఫలం చెయ్యి. నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. యహోవా, సత్యదేవా, నన్ను విమోచించేవాడవు నీవే. లూకాసువార్త 23:46 శిలువ మీద యేసు ప్రభు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అన్నాడు. ఆయన ఇలాగు చెప్పి ప్రాణం విడిచాడు. స్తెఫను సంఘములో ప్రథమ హతసాక్షి. అతణ్ణి రాళ్లతో కొట్టి చంపారు. అపొస్తల కార్యములు 7:50 స్తెఫను ప్రభువును గురించి మొర్రపెడుతూ, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకో అని స్తెఫను పలుకుతుండగా వారు అతణ్ణి రాళ్లతో కొట్టారు. అలాగే సంఘచరిత్రలో అనేక మంది హతసాక్షులు చనిపోతూ ఇదే మాట అన్నారు, తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. అనగా, నీవు విమోచించిన ఆత్మ ఇదిగో తిరిగి నీ చేతులకే అప్పగించబడుతున్నది. అలాగే దావీదు కూడా అదే మాట అంటున్నాడు, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. 7 నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణబాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. నిర్గమకాండం 3:7-8 దేవుడు మోషేతో అన్నాడు, నేను ఈజిప్టులో ఉన్న నా ప్రజల బాధలను నిశ్చయముగా చూచాను. తమను కష్టపెట్టే వారిని బట్టి వారు పెట్టిన మొర్రను విన్నాను. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. తన ప్రజల మూలుగును దేవుడు విన్నాడు. వారిని విమోచించటానికి దిగివచ్చాడు. ఒకసారి గలిలయ్య సముద్రము మీద యేసు శిష్యులు ప్రయాణం చేస్తున్నారు. వారు దోనిలో ఉన్నారు. అప్పుడు తుఫాను వచ్చింది. అర్ధరాత్రి సమయం. అలలు లేస్తున్నాయి. మార్కుసువార్త 6:48 అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోని నడిపించటంలో వారు మిక్కిలి కష్టపడుతుండగా ఆయన చూచి, రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రము మీద నడుస్తూ వారి వద్దకు వచ్చి వారిని దాటిపోవాలని చూచాడు. మన కష్టదశలో ఆయన మనల్ని చూస్తున్నాడు. ఇది మనకెంతో ఆదరణ. ఇప్పుడు 9వ వచనంలో దావీదు ప్రార్థన చేస్తున్నాడు, యహోవా, నేను ఇరుకునబడి ఉన్నాను, నన్ను కరుణించు, విచారము వలన నా కన్ను క్షీణిస్తున్నది. ప్రియశ్రోతలారా, కష్టాలు వచ్చినప్పుడు వారికి వీరికి చెప్పుకునే కంటే దావీదులాగా ప్రభువుకే చెప్పుకోవడం ఎంతో మంచిది. 15వ వచనం నా కాలగతులు నీ వశములో ఉన్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించు. మా శ్రోతలు ఈ సత్యాన్ని గ్రహించాలి. మన భవిష్యత్తు, మన కాలగతులు ఎవరి చేతిలో ఉన్నాయో ఆయనను నమ్ముకుని నిశ్చింతగా ఉండడం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు చేతిలో మన భవిష్యత్తు ఉన్నది. ఆయన గాయపడిన హస్తములలో మన కాలగతులున్నాయి. ఆయన చేతిలోని గాయాలలో నా పాపాలను నేను చూడగలను. అవి ప్రేమమయుడైన మన కాపరి యొక్క చేతులు. తప్పిపోయిన గొర్రెను కనుగొని దానిని తన చేతులతో పట్టుకొని భుజము మీద వేసుకొని పరలోకానికి చేరుస్తాడు. ఆయనకు నేనంటే ఎంతో శ్రద్ధ, ఎంతో ఆసక్తి. అవే చేతులతో ఆయన మళ్లీ వచ్చి నన్ను ఆశీర్వదిస్తాడు. నా కాలగతులు ఆయన చేతిలో ఉన్నాయి గనుక నేను ఆనందిస్తున్నాను. 16వ వచనం, నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచెయ్యి, నీ కృపచేత నన్ను రక్షించు. దేవుని ముఖకాంతి నీమీద నామీద ప్రసరిస్తే మనకు ఎంత సంతోషం. దేవుని ముఖము అంటే యేసుక్రీస్తే. ఆయనే అభిషిక్తుడు, ఆయనే మెస్సీయా. ఆలోచించండి, దేవుడు ఆత్మ. ఆయన ఎలా ఉంటాడో మనము ఊహించలేము, గాని ఆయన ఎలాంటివాడో, ఎలా ఉంటాడో యేసుప్రభువు మనకు చూపించాడు. యేసును చూచినవాడు దేవుణ్ణి చూచినట్లే. దేవుని ముఖం అంటే దేవుని వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వమే యేసుక్రీస్తు. ముఖము కలిగిన దేవుడు యేసే. దేవుని తత్వము యొక్క మూర్తిమత్వము యేసే. 19వ వచనం, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుని సౌజన్యం, ఆయన మంచితనము ఎంత గొప్పవో ఎవరు అంచనా వేయగలరు? కీర్తన 107:1-2 వచనాలు, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన కృప నిత్యము ఉంటుంది. యెహోవా విమోచించినవారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించినవారు ఆ మాట పలుకుదురుగాక. ప్రభువు యొక్క మంచితనాన్ని గురించి మనము ఎక్కువగా మాట్లాడాలి. మనుష్యుల మంచితనాన్ని ఊరికే మెచ్చుకొని ప్రయోజనం లేదు. దేవుని మంచితనాన్ని అందరికీ చెప్పండి, దేవుణ్ణి మహిమపరచండి. ప్రియశ్రోతలు, ఇప్పుడు మనం 32వ కీర్తనలోకి వస్తున్నాము. ఈ కీర్తన ఆణిముత్యం లాంటిది, దైవధ్యానం, ప్రబోధం. ఇశ్రాయేలు భవిష్యత్తును గురించిన ప్రవచనం. ఇశ్రాయేలు కోసం దేవుడు మహోజ్వలమైన భవిష్యత్తును సిద్ధపరిచి ఉంచాడు. ఈ కీర్తనను ధ్యానం చేస్తే మనకెన్నో సత్యాలు బోధపడతాయి. ఈ కీర్తన శీర్షిక హీబ్రూ భాషలో మస్కిల్ అని ఉంది. ఈ మాట ఇశ్రాయేలు జాతిని ఉద్దేశించింది. దానియేలు గ్రంథం 11:33, జనములో బుద్ధిమంతులు అనేకులకు బోధిస్తారు, ఈ బోధనే మస్కిల్ అంటారు. దానియేలు గ్రంథం 11:35, నిర్ణయకాలము ఇంకా రాలేదు గనుక అంత్యకాలము వరకు జనులను పరిశీలించడానికి, పవిత్రపరచడానికి బుద్ధిమంతులలో కొందరు కూలుతారు. దానియేలు 12:3, బుద్ధిమంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు. 10వ వచనంలో, అనేకులు తమను శుద్ధిపరచుకొని ప్రకాశమానులు, నిర్మలులు అవుతారు. దుష్టులు దుష్టకార్యాలు చేస్తారు గనుక ఏ దుష్టుడు ఈ సంగతులు గ్రహించలేడు, గాని బుద్ధిమంతులు గ్రహిస్తారు. ఈ వచనాలలో బుద్ధిమంతులు అని ఉన్న చోటనెల్లా హీబ్రూ భాషలో మస్కిల్ అనే పదం వాడబడింది. కొత్త నిబంధనలో మత్తయి సువార్త 24:15 ప్రభువన్నాడు, ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలిచి ఉండడం మీరు చూడగానే చదివేవాడు గ్రహించునుగాక అనగా మస్కిల్. ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు చేసిన ప్రబోధాలు ఎన్నో ఉన్నాయి. వాటిని చదివేవారు, వినేవారు గ్రహించెదరుగాక. మస్కిల్. ప్రియశ్రోతలారా, ప్రకటన గ్రంథం 6:18 వరకు మహాశ్రమలను గురించి వర్ణించబడింది. 13వ అధ్యాయంలో 2 మృగాలు వస్తాయి. ప్రపంచ నియంత వస్తాడు. ప్రకటన గ్రంథం 13:18 బుద్ధిగలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనీయండి, అదొక మనుష్యుని సంఖ్య. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు, మస్కెల్. అలాగే 32 కీర్తన మస్కెల్ కీర్తన. భవిష్యత్తులో దేవుని ప్రజలకు ఏమి సంభవించబోతోందో తెలిపే కీర్తన. ఇందులో దావీదు ఒప్పుకోలు ఉన్నది. 51 కీర్తన కూడా అలాంటిదే. 32 కీర్తనలో దావీదు పాపక్షమాపణ పొందాడు, కాని 51 కీర్తనలో దావీదు క్షమాపణను కోరుతున్నాడు. 32 కీర్తన ఒక ప్రబోధం. మొదటి వచనం, తన అతిక్రమములకు పాప పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతా నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చేయి నా మీద బరువుగా ఉంది. నా సారము వేసవికాలమున ఎండినట్లు అయిపోయింది. శలా. దావీదు పాపక్షమాపణ పొందినవాడు, అందుచేత అతనికి ఎంతో ఆనందం. మొదటి కీర్తనలో కూడా ధన్యత ఉన్నది. ఆ ధన్యత ఆదర్శ మానవుడైన యేసుక్రీస్తుకే వర్తిస్తుంది. గాని ఇక్కడ పాపక్షమాపణ పొందిన వ్యక్తి ధన్యుడు. గలతీపత్రిక 3:10 ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధించిన వారందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రమంతా నెరవేర్చగలవాడు క్రీస్తే. అయితే ఈ కీర్తనలో పాపక్షమాపణ నొందినవాడు ధన్యుడు. క్రీస్తు మన పాపాలు క్షమించడానికి తన రక్తమూల్యం చెల్లించాడు. అందుచేత రోమాపత్రిక 4:5 ప్రకారం, పనిచేయక భక్తిహీనుణ్ణి నీతిమంతునిగా తీర్చేవానియందు విశ్వాసముంచేవానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుతున్నది. ఆదాము హవ్వల నుండి మొదలుకొని ప్రతి ఒక్కరూ క్రీస్తు వైపు చూచి రక్షణ పొందారు. క్రీస్తు వస్తాడని వారు నిరీక్షించారు. అయితే వచ్చిన క్రీస్తును మనము విశ్వసిస్తున్నాము. క్రీస్తునందు విశ్వాసముంచిన వారికి నీతి ఆరోపించబడుతుంది. రోమాపత్రిక 4:25 ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులముగా తీర్చబడడానికి లేపబడ్డాడు. దావీదు తన పాపాన్ని గురించి ఎంతో పశ్చాత్తాపం చెందాడు. దేవుని సన్నిధిలో పాపం చేసి ఎవడూ తప్పించుకోలేడు. 1 కొరింథీ 11:31-32 పౌలంటున్నాడు, మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగుకుంటున్నట్లు ప్రభువు చేత శిక్షించబడుతున్నాము. గనుక ఇప్పుడే మనలను మనమే సరిదిద్దుకుంటే మంచిది. దావీదు బెర్షెబ ఎడల పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి గొర్రె కథ చెప్పాడు. బీదవాని గొర్రెను ధనికుడు అన్యాయంగా లాక్కున్నాడు. అలాంటి వాణ్ణి ఏమి చెయ్యాలి అన్నప్పుడు దావీదు ఆ నేరస్తుణ్ణి శిక్షించాలి అన్నాడు. అప్పుడు నాతాను, ఆ మనుష్యుడవు నీవే అని వ్రేలు పెట్టి చూపించాడు. అప్పుడు దావీదు పశ్చాత్తాపం చెందాడు. ఈ కథ 2 సమూయేలు 12:7 ఉన్నది. ఇప్పుడు 32:5 నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకున్నాను. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకుంటాననుకున్నాను. నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. ఇదే మాట 1 యోహాను 9:9 చెప్పబడింది. మన పాపములను మనము ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. 6 నీ దర్శనకాలమందు భక్తిగల వారందరూ నీకు ప్రార్థన చేస్తారు. విస్తార జలప్రవాహములు పొరలివచ్చినా నిశ్చయముగా అవి వారి మీదికి రావు. ఇక్కడ దావీదు నోవహు కాలంలో వచ్చిన జలప్రళయాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. జలప్రళయం వచ్చినప్పుడు నోవహు ఓడలో ఉన్నాడు. బయట ఉన్న వారందరూ నశించారు. గాని నోవహు పైకి ఎత్తబడ్డాడు. జలప్రళయం తీర్పు, తీర్పు జలములు నోవహు మీదికి రాలేదు. ఈసారి మరో తీర్పు రాబోతోంది. అది జలప్రళయం కాదు, అగ్నిప్రళయం. సోదరుడా, సోదరి, అలాంటి సమయంలో నీవేమి చేయగలవు? 7వ వచనం, నాకు దాగే చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షిస్తావు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరిస్తావు. శలా అనగా ఆగు, చూడు, విను. చెప్పబడిన విషయాలను ఆలోచించు. శలా అనేది సంగీతంలో విరామం. అప్పుడు వాయిద్యాలు ఆగిపోతాయి. అందరూ మౌనం పాటిస్తారు. పాడబడిన కీర్తనను ధ్యానిస్తారు. సోదరీ సోదరులారా, ఆలోచించండి. దేవునితో సహవాసం ఎడతెగక కొనసాగాలి. మనకు దాగే చోటు దేవుడే, ఆయనే మనకు ఆశ్రయం. 8వ వచనం, నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడువవలసిన మార్గమును నీకు బోధిస్తాను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెబుతాను. దేవుని దృష్టిలో నీవు నిలిచి ఉంటే, ఆయన కనుసన్నల్లో నీవు మెలుగుతూ ఉంటే ఆయన నీకు మంచి ఆలోచన చెబుతాడు. 9వ వచనం, బుద్ధిజ్ఞానములు లేని గుర్రముల వలనైనా కంచరగాడిద వలనైనా మీరు ఉండవద్దు. అవి నీ దగ్గరికి తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగించాలి. విన్నారా శ్రోతలు? కొందరు క్రైస్తవులున్నారు, వారు దేవుని సంకల్ప పరిధిలో ఉండరు. అయినా దేవుడు వారిని విడువడు. అదృశ్య హస్తముతో వారిని నడిపిస్తాడు. ఇదే సత్యము మనము ఎస్తేరు గ్రంథంలో నేర్చుకున్నాము. జ్ఞానము లేని గుర్రం కంచరగాడిద. గాడిద బుద్ధి అప్పుడప్పుడు అవిధేయులలో పొడసూపుతుంది. గుర్రానికి కళ్ళెం పెట్టాలి. గాడిద దెబ్బతింటేనే కాని మాట వినదు. ఇప్పుడు ముగింపులో 10-11 వచనాలు, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతున్నాయి. యహోవాయందు నమ్మిక ఉంచేవారిని కృప ఆవరిస్తుంది. నీతిమంతులారా, యహోవాను బట్టి సంతోషించండి, ఉల్లసించండి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానం చేయండి. నీవెవరివైనా సరే, ఎక్కడున్నా సరే, యేసుక్రీస్తును స్వకీయ రక్షకునిగా అంగీకరించిన బిడ్డవైతే నీ హృదయం పైకెత్తి ఆనందంతో దేవునికి స్తుతి స్తోత్రములు సమర్పిస్తావు. ప్రియశ్రోతలారా, ఈ పాఠంలో మనము నేర్చుకున్న సత్యాలు మరువరానివి. దావీదు శత్రువులు అతణ్ణి బాధపెట్టారు, అబద్ధాలు ప్రచారం చేశారు. అతడు ఎక్కడికి పోగలడు? దేవుని వద్దకే వెళ్ళాడు. సోదరీ సోదరులారా, 32వ కీర్తనలోని రహస్యం ఏమిటో తెలుసుకున్నారా? కష్టాలు వస్తే కంగారు పడకండి. స్తంభాన్ని పాతిన తరువాత అది నిలుస్తుందా లేదా అని బాగా అటు ఇటు ఊపి చూస్తాము గదా. అలాగే దేవుడు శ్రమలలో మనల్ని పరీక్షిస్తాడు. పాఠం సమాప్తం.
ప్రేమధార బైబుల్ అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలు మీరు విన్నారు. మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ఈరోజే మీరు మాకు వ్రాయండి. మా చిరునామా
ప్రేమధార విశ్వవాణి, తపాల సంచి 4, సికింద్రాబాద్ 517.